శంకర సాహిత్యానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సనాతన ధర్మ సారథి అద్వైత సామ్రాట్ శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదుల యొక్క అద్వైతాన్ని మించింది భవిష్యత్తులో రాదు, వర్తమాన కాలంలో లేదు అని నిర్ద్వంద్వంగా మనం చెప్పవచ్చు. భగవాన్ బాబా అంతటి వారు ది హెడ్ ఆఫ్ శంకర అన్నారు. శంకరుని యొక్క మేధాశక్తిని మించింది లేదు అని భగవాన్ బాబా వారు చెప్పారు. ఆదిశంకరుల యొక్క ప్రస్తావన వచ్చినప్పుడల్లా స్వామి ఎంతో ఉత్సాహంగా ఆ విషయాలు వివరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆదిశంకర సాహిత్యంలో విషయాలను కొంత స్థూలంగా వర్గీకరించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శంకర సాహిత్యం అంతా కూడా చూసినట్టయితే మూడు విభాగాలుగా మనం వర్గీకరించవచ్చు. మొదటివి అన్నీ కూడా భాష్యములు అని చెప్పాలి. రెండవ విభాగం చెందినవి ప్రక్రియలు లేక ప్రకరణములు అని చెప్పాలి. మూడవది ఆదిశంకరుల యొక్క సాహిత్యము స్తోత్రములతో కూడుకున్నటువంటివి. ఇన్ని మూడు విభాగములు చెందినవి శంకర సాహిత్యం అంతా కూడా. ఏదన్నా తీసుకోండి, ఇందులో భాష్యములు మొదటి భాష్యం గురించి చెప్తాను. ఈ భాష్యాలంటే ప్రస్థానత్రయం పైన రచించినవి. ప్రస్థానత్రయం అంటే మూడు, ఒకటి ఉపనిషత్తులు, రెండు బ్రహ్మసూత్రములు, మూడవది భగవద్గీత. ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. ఈ ప్రస్థానత్రయం పైన భాష్యం రాసినటువంటి వారు ఆదిశంకరుల వారు. అంటే గమనించండి, విపరీతమైన బుద్ధుల చేత, విపరీతమైన ధోరణుల చేత ఎవరికి వారు అన్వయించుకొని, ఎవరికి వారు విపరీతార్థములు కల్పించి అనర్థము పాలు కాకుండా యథార్థమును ప్రతిపదార్థమును తెలియచేసేటట్టుగా ప్రస్థానత్రయం పైన భాష్యము రాసి జగత్తుకు మహోపకారం చేసిన వారు శంకర భగవత్పాదులు. ఏ పదానికి అర్థమేమి, ఏ భావానికి వివరణ ఏమి అని మూడు యొక్క బృహద్గ్రంథములపైన భాష్యాలు అందించినటువంటి వారు వారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, వీటిపైన శంకర భాష్యము మనకు ఒక జ్ఞాన జ్యోతి, ఒక విజ్ఞాన జ్యోతి. చీకటిలో ప్రయాణించేటప్పుడు ఒక లైట్ పెట్టుకుంటే దారిలో మనం ఎలా అయితే పోగలమో అదే రీతిగా శంకర భాష్యములు మనకు దీపస్తంభాల్లాగా మనకు ఈనాడు ఆధ్యాత్మిక సాహిత్య రంగంలో వెలసి ఉన్నవి అన్న విషయము అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఈ శంకర భాష్యములు ఎలాంటివి అంటే ఎన్నో నిధులున్నవి. ఆ నిధులకు లోపలికి నువ్వు వెళ్ళాలంటే ఆ నిధులకున్నటువంటి ఆ ద్వారములకు చెందిన తాళం చెవి నువ్వు తెరిస్తే నిధులన్నీ నీ దగ్గరే ఉంటాయి. అంటే బ్యాంకులో లాకర్లాగా తాళం చెవి తెరిస్తే అన్నీ నీకున్నాయి. అదే రీతిగా శంకర భాష్యము ఈ మూడు మహత్తర గ్రంథములకు కూడా ఒక తాళం చెవి వంటిది. ఆ గ్రంథ సారాన్ని నువ్వు పొందగలవు అన్న విషయం మనకు తెలుస్తుంది. శంకర భాష్యములు వారి యొక్క స్వామి యొక్క విశేషమైన పరిజ్ఞానము, విశేషమైనటువంటి అనంత సాగర సమానమైనటువంటి వారి విజ్ఞానమును, అద్వైత వైభవాన్ని మనకు తెలియజేస్తుంది. ఇంకా ఉపనిషత్తుల పైన రాసిన విషయం ఒకటి మీకు తెలియచేయాలి. ఉపనిషత్తుల పైన భాష్యం రాకపోయినట్టయితే మనం అంధకారం పాలై ఉండేవాడు. ఉపనిషత్తులు సామాన్య విషయం కాదు. పురాణములపైన ప్రసంగించేవారు ఉన్నారు, కానీ ఉపనిషత్తులను ప్రసంగించేవారు చాలా చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. అంత జటిలమైనటువంటి, కఠినమైనటువంటి విషయములు ఉపనిషత్తులో ప్రస్తావించబడి ఉన్నవి. అలాంటి వాటికి శంకర భాష్యము మనకెంతో సహాయపడుతుంది. ఎందువల్ల ఉపనిషత్తులు అంత కఠినములయ్యున్నవి అని అనుకుంటారేమో, ఒకటి మాత్రం సత్యం, ఉపనిషత్తుల గురించి చెప్పాలి అంటే భాష పనికిరాదు. భాష ద్వారా ఉపనిషత్ సారమును నువ్వు వ్యక్తపరచలేవు, భాషకు అందదు. ఒకటి ఇంకా రెండు, మనసుతో భావించలేవు. వస్తువులనైతే మనసుతో భావించవచ్చు, అయ్యా ఈ గ్లాస్ ఎలా ఉంది ఇలా ఉంది అని చెప్పాను, ఆ దీపం ఎలా ఉంది ఇలా ఉంది అని చెప్పాను. వస్తువుల యొక్క అవగాహన పొందినట్లుగా ఉపనిషత్ తత్వాన్ని నువ్వు అవగాహన చేసుకోలేవు, ఎందువల్ల అది వస్తువు కాదు. భాష నేరుగా వ్యక్తపరచలేదు, ఏదో పరోక్షంగా చెప్పవలనే తప్ప సూటిగా నేరుగా భాష వ్యక్తపరచలేదు. ఇక మూడవది, మన యొక్క బుద్ధి కుశలత ఇంటలెక్ట్ అది కూడా ఉపనిషత్తుని గ్రహించలేదు, ఎందువల్ల మన బుద్ధి కుశలత అంతా కూడా ఒక చక్కని విమర్శనా ధోరణిలో విచక్షణా దృష్టితో ఒక ఆలోచనా శక్తితో ఒక తర్క వాదంతో మన బుద్ధి పనిచేస్తుంటుంది. నీ తర్కానికి అందేది కాదు ఉపనిషత్తులు, నీ యొక్క వాదమునకు అందేది కాదు ఉపనిషత్తులు, నీ యొక్క విచక్షణకు అందేది కాదు ఉపనిషత్తులు. కనుక బుద్ధి చేత కానీ మనసు చేత కానీ భాష చేత కానీ గుర్తింప అలవి కానీ ఉపనిషత్ వాంగ్మయాన్ని తన భాష్యాల ద్వారా మనకు అందించి మహోపకారం గావించిన వారు శంకర భగవత్పాదులు. అయితే ఆ మహర్షులకు ఎట్లా సాధ్యమైంది? భాషకు అందదంటున్నాం, మనసుకు అందదంటున్నాం. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస ఆనందం బ్రహ్మణో విద్వాన్ నబిభేతి కుతశ్చన నబిభేతి కదాచన అంటున్నారు. కనుక మనసు బుద్ధికి అందనటువంటి శాస్త్రము మరి పండితులు ఆ మహర్షులు ఎట్లా అవగాహన చేసుకున్నారు అన్న ప్రశ్న మనకు రావడం సహజమే. ఎలా గ్రహించారనుకుంటున్నారు? ధ్యానస్థితిలో గ్రహించారు. ధ్యానస్థితిలో పరమాత్మానుభవంలో దైవానుగ్రహంతో ఆ దైవ తాదాత్మ్యంతో గ్రహించారే కానీ గ్రంథ పఠనంలో లౌకిక మనసుతో ప్రాపంచిక భాషతో గ్రహించిన విషయం కాదు. దివ్య ధ్యానంలో దివ్య జ్యోతిలో మానసిక పరంజ్యోతి ప్రకాశంలో ధ్యానంలో గ్రహించారు మహర్షులు ఉపనిషత్ తత్వాన్ని. ఉదాహరణ చూడండి, ఉపనిషత్తులు ఎలా ఉంటాయో. శాంతి మంత్రం మీ అందరికీ తెలిసిందే, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్చేదే అంటారు. దీన్ని కాస్త లౌకికంగా సామాన్యంగా ఆలోచిద్దాం. అది పూర్ణము ఇది పూర్ణము, రెండు పూర్ణాలు ఎట్లా ఉంటాయండి? అదియు పూర్ణము ఇదియు పూర్ణము, పూర్ణము నుండి పూర్ణము తీసివేసిన శేషము పూర్ణమే, అది ఎట్లా అవుతుందండి? నాలుగు నుంచి రెండు తీసేస్తే ఇంకా నాలుగేనా, ఎట్లా? కనుక ఇలాంటి సందిగ్ధంలో ఉంటాం. పూర్ణమద పూర్ణమిదం, అది పూర్ణమే ఇది పూర్ణమే చెప్పలేము. దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈజ్ ఫుల్. ఈ రెండు ఫుల్నెస్ అర్థం చేసుకోవడంలో మనం ఫూల్స్ అవుతాం. మధ్యలో మనకి స్పష్టంగా అర్థం కాదు. అలా ఉన్నది ఉపనిషత్ వాంగ్మయం. అలాగే ఈశావాస్య ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉన్నది, అనేజదేకం మనసో జవీయో అన్న శ్లోకం ఉన్నది ఈశావాస్య ఉపనిషత్తులో. అందులో ఆత్మతత్వం గురించి చెప్పుకొస్తున్నాడు మహానుభావుడు. నాయన ఆత్మ కదలిక లేనిది అన్నారు. సరే, అర్థమైంది, కదలదు స్థాణువు. మళ్ళీ వెంటనే అంటాడు మనసు కంటే వేగమైనది అన్నారు. అదేమిటి, మనసు కంటే వేగంగా ప్రయాణిస్తుందా? ముందేమన్నారు కదలిక లేదన్నారు, మళ్ళీ వెంటనే ఏమన్నారు మనోవేగమును మించింది అంటున్నారు. పైగా ఇక్కడుండి ఎంత దూరం అన్నా చేరగలదు అంటున్నారు. అది ఆత్మతత్వం అన్నారు. మనకేమర్థం చెప్పండి, ఎక్కడ ఉంటాం? ఇవన్నీ పరస్పర వ్యతిరేక భిన్నాభిన్న సూచనలు అభిప్రాయములు ఉంటున్నాయేమో ఉపనిషత్ సాహిత్యంలో అనిపిస్తుంది. దగ్గర అంటాడు, మళ్ళీ దూరం అంటాడు, కదలదంటాడు, మనసు కంటే వేగంగా వెళ్తుందంటాడు, అది పూర్ణమే ఇది పూర్ణము. నా గతి ఏమిటి, నేను అసంపూర్ణమే కదా, నా జన్మ చెప్పండి. ఇలా సాగుతుంది ఉపనిషత్ వాంగ్మయం. కేనోపనిషత్తు అని ఒకటి ఉన్నది, అందులో ఒక శ్లోకం ఉన్నది, నాహం మనయే సువేదేతి అని చెబుతుంది కేను ఉపనిషత్తు. దాని అర్థం ఏమిటంటే, నాకు తెలుసు అని నేను అనలేను, అంత మాత్రం చేత నాకు తెలియకపోలేదు అంటాడు. తెలుసు అన్నాం కానీ నాకు తెలియదు అని నేను చెప్పను సుమా. అంటే తెలిసినట్ట తెలియనట్ట ఏం, అలా పెట్టేసిన ఉపనిషత్తు చూడండి. కనుక తెలుసు నాకు కానీ తెలుసు నేను చెప్పలేను అనేటువంటి ఆ సందిగ్ధంలో పెట్టింది కేనోపనిషత్తు. కనుక శంకరాచార్యుల వారికే సాధ్యమైంది భాష్యం రాయడం. ఇలా పరస్పరమైన వ్యతిరేకమైనటువంటి భావాలు వాటిని సమన్వయపరిచి ఏకోన్ముఖం చేసి, అవి వ్యతిరేకము కాదు సుమా, పరస్పరానుకూలములు, కాంప్లిమెంటరీ, పరస్పర వ్యతిరేకములు, కాంట్రడిక్టరీ కాదు అని నిరూపించారు శంకర భాష్యం. అది లేకపోతే మన గతి ఏమయ్యేది ఆలోచించండి. కనుక అది కేవలము మనో సంబంధమైనటువంటి మానసిక ప్రావీణ్యం మాత్రమే కాదు. ఈ రంగంలోనే సనత్ సుజాతీయం పైన కూడా భాష్యం రాశారు శంకర భగవత్పాదులు. విష్ణు సహస్రనామాల పైన కూడా వారు రచనలు కొనసాగించారు శంకర భగవత్పాదులు. కనుక ఇంతకీ నేను చెప్పవచ్చేది ఏమి అంటే, ఉపనిషత్తులలో ఆధ్యాత్మిక సనాతన వాంగ్మయంలో పరస్పర వ్యతిరేక భావ పరంపర మనని సందిగ్ధంలో పడవేస్తుంది. శంకర భాష్యం దాని పరిష్కారాన్ని అందించింది. శంకర భాష్యం దాన్ని సమన్వయపరిచింది, సమైక్యతపరిచింది, అందులో ఉండేటువంటి పరిమళాలను వెదజల్లింది, అందులో ఉన్న మాధుర్యాన్ని మనకు అందించింది, సందిగ్ధం నుంచి బయటపడివేసింది. భగవాన్ బాబావారి విషయంలోకి వస్తాను. భగవంతుడు సగుణమా నిర్గుణమా చెప్పండి. దేవాలయాలకు వెళ్ళే వాళ్ళంతా ఏమంటారు? సగుణమే అంటారు. అద్వైతులు ఏమంటారు? నిర్గుణము అంటారు. ఆస్తిక లోకం భగవంతుడు సాకారమా నిరాకారమా? గుళ్ళోకి వెళ్తున్నా కనుక సాకారమే, అద్వైతంలో నిరాకారం. కనుక భగవంతుడు నిరాకార నిర్గుణా లేక సాకార సగుణుడా? ఈ రెండు చెప్పింది భగవద్గీతే, ఈ రెండు చెప్పింది ఉపనిషత్తులే. మరి ఏది మమ్మల్ని నమ్మమంటారు, ఏది అనుసరించమంటారు? ఈ ప్రశ్న బాబావారిని అడిగాం. ఎందువల్ల చెప్పగల సమర్థుడు వారొకరే. ఆ శంకరులు ఏ రీతిగా సమన్వయపరిచారో, శంకర భాష్యం ఎలా ఉంటుందో, సత్యసాయి ప్రవచనం అలాంటిది. శంకర భాష్యము ఆధ్యాత్మిక ఘని సంపదను మనం ఎదురుగుండా ఎలా అయితే పెట్టిందో, సర్వ సకల వేదాంత విజ్ఞాన ఘనిని మన ముందు పెట్టేటువంటి వాడు భగవాన్ బాబా. విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు మనకు అందుబాటులో అందించేవాడు ఈనాడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మాత్రమే అని మీకు నివేదిస్తున్నాను. ఉదాహరణ చూడండి, స్వామి భగవంతుడు సాకారమా నిరాకారమా? ఎంత బాగా చెప్పారో చూడండి, ఎక్కడ మనకు సందేహం లేకుండా. చూడు, అందరు ఉన్నారు కొడైకెనాల్లో, పిల్లలు కూడా ఉన్నారు. చూడు, ఇప్పుడు మనం ఈ గదిలో ఉన్నాం, మీరంతా ఉన్నారు, నీవు వారిని చూస్తున్నావు, నన్ను చూస్తున్నావు, ఈ గదిలో ఉన్నావు, ఇదంతా సాకారమా కాదా? సాకారమే స్వామి, మిమ్మల్ని ఆకారంలో చూస్తున్నాను, ఈ పిల్లల్ని ఆకారంలో చూస్తున్నాను, ఈ గది కూడా ఆకారంలో చూస్తున్నాను, సాకారమే కదా? అవును స్వామి. అప్పుడు బాబాగారు అంటున్నారు, నీవు తిరిగి సెలవులకి ఇంటికి వెళ్తావు, గుంటూరుకి వెళ్ళిపోతావు. ఆ సెలవులలో ఒక్కసారి మనసులో భావించుకుంటావు, నేను కొడైకెనాల్లో ఉన్నప్పుడు ఏమైంది, నీ మనసులో గది వచ్చేసింది, నీ మనసులో స్వామి ఉన్నాడు, నీ మనసులో ఈ పిల్లలంతా ఉన్నారు, అంతా కూడా అక్కడ భావించేశావు. అక్కడ ఆకారమా నిరాకారమా? ఇక్కడ చూసావు సాకారమే, అక్కడ భావించావు అది నిరాకారం. ఇవి ఏది సత్యము? ఇది సత్యమే, అది సత్యమే. ప్రత్యక్షంగా చూస్తే సాకారం అయింది, పరోక్షంగా అయితే నిరాకారం అయింది అనేటప్పటికీ ఒళ్ళంతా చెమట్లు పోసాయి నాకు. కాస్త ఆధ్యాత్మిక వాంగ్మయం పైన అభిరుచి ఉండటం వల్ల ఎంత బాగా చెప్పావు భగవాన్, అది నీకే సాధ్యం, మరెవరికి సాధ్యం కాదు. మీరు అనుగ్రహిస్తే మరొక ప్రశ్న. చెప్పు స్వామి. భగవంతుడు సగుణుడా నిర్గుణుడా? అప్పుడు చెప్తున్నారు, సినిమాకి వెళ్తూ ఉంటారు కదా మీరు, తెర ఉన్నది, ఆ తెర పైన అన్ని బొమ్మలు వేస్తారు. ఒక బొమ్మలో వరదలు వచ్చినట్టుగా చూస్తారు, నీటి ప్రవాహం. మరొక బొమ్మలో ఎన్నో ఇళ్ళు తగలబడటం చూస్తావు. ఈ తెర ఏమైనా తగలబడిందా? పడలేదు. ఈ తెరకు తడి అంటిందా? ప్రవాహం చూపించినప్పుడు తడి అంటలేదు. అగ్ని ప్రమాదాలు చూపించినప్పుడు కాలలేదు. కానీ అగ్ని ప్రమాదం చూసి అమ్మో అమ్మో అగ్ని అని నువ్వు స్పందించావు. వరదలు వచ్చినప్పుడు అమ్మో నీళ్ళు అని నీవు స్పందించావు. కనుక నీ స్పందన చిత్రములపైన ఆధారపడింది సగుణము. కానీ ఆ తెర ఉన్నదే చిత్రములు, కేవలము చూపించిందే కానీ ఆ తెర ప్రభావితం కాలేదు. తెర పైన చూచావు నువ్వు భూకంపాలు, తెర పైన చూచావు వర్షపాతము, తెర పైన చూచావు ఈ మంటలు, కానీ తెర మాత్రం ఏమాత్రం కాలలేదు, తగలపడలేదు. అది నిర్గుణం. కానీ నిర్గుణము ప్రభావితము కానిది, సగుణము ప్రభావం పొందేది, ప్రభావితమైంది. కానీ ఏది భగవంతుడు అంటే, తెర దృష్టిలో చూస్తే నిర్గుణం అయింది, చిత్రముల దృష్టిలో చూస్తే సగుణమైంది, ప్రత్యక్షంగా చూస్తే సాకారమైంది, పరోక్షంగా చూస్తే నిరాకారమైంది. ఎవరన్నా ఇలా చెప్పగలరా? ఇంత తేలిగ్గా, ఇంత స్పష్టంగా పరస్పర వ్యతిరేక విషయాలను సమన్వయపరిచి లౌకిక నిత్య నిజ జీవిత ఉపమానాలతో ఆధునికులకు సులభ శైలిలో అర్థమయ్యి చెప్పగలవారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మాత్రమే అని మీకు తెలియజేసుకుంటున్నాను. మరొక ఉదాహరణ కూడా చెప్పాలి. జగన్ మిథ్య, బ్రహ్మము సత్యము, ఇది శృతి వాక్యం, మనందరికి తెలిసిందే. భగవంతుడే సత్యం, జగత్తంతా మిథ్య, ఒప్పుకున్నాం. భగవంతుడు సత్యం, ఇదంతా మిథ్య, అర్థమైంది. మళ్ళీ తర్వాత ఏమన్నది, సర్వం విష్ణుమయం జగత్ అన్నది. ఉన్నదంతా విష్ణువే, రెండవది లేదన్నారు. ఇప్పుడేది, మొట్టమొదటేమో రెండు ఉన్నాయి, ఏమిటి, జగత్తు మిథ్య, రెండు పరమాత్మ సత్యం. కానీ రెండు ఉన్నాయి మొట్టమొదటి మాటలో, జగత్తు మిథ్య అయిన జగత్తు సత్యమైన పరమాత్మ. ఇప్పుడేమంటున్నారు, సర్వం విష్ణుమయం జగత్, ఉన్నదంతే విష్ణు అన్నారు. ఏది కరెక్ట్? అక్కడ ఉన్న రెండు కరెక్టా, ఇప్పుడు మీరు చెప్పే ఒకటే కరెక్టా అని స్వామిని అడిగాను. ఆయన దయామయుడు అవతారముతో వచ్చింది అందుకు, మన కోరికలు తీర్చి, మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి, మన వాళ్ళకి అక్షాభ్యాసాలు చేసి, ఏదన్నా కాస్త ఆధ్యాత్మిక వాసన వీడికి పడుతుందేమో, ఏదన్నా కాస్త ఆధ్యాత్మిక సత్యాలు ఈ జన్మకన్నా నేర్చుకుంటాడేమో అని ఆయన ఉద్దేశం. ఇన్ని పనులు చేయడం ఆధ్యాత్మిక సత్యాలు చెప్పడం కొరకే, మన ఆకర్షించి ఆధ్యాత్మిక సత్యాలు చెప్పాలి. చూసారా అది ఎలా చెప్తున్నా, చూడండి ఎంత అందంగా చెప్పుకుంటూ వచ్చారు. చూడవయా, రెండు సత్యమే. అది ఎట్లా స్వామి, రెండు ఎట్లా సత్యం అవుతాయి? నువ్వు విను, చెప్తున్నారు స్వామి. ఇప్పుడే వచ్చావు నువ్వు గదిలోకి. ఎప్పుడొచ్చావు అని అడిగాను. ఇప్పుడే వచ్చాను స్వామి అన్నావు, కరెక్ట్. ఇప్పుడే వచ్చావు కనుక ఇప్పుడే వచ్చావు అన్నావు. తర్వాత నీవు తలకాయ నొప్పి వచ్చిందనుకో, ఏమంటున్నావు? నా తలకాయకి నొప్పి. నీ కడుపులో నొప్పి ఉందా? నా కడుపులో నొప్పి, నా కాళ్ళకు నొప్పి, నా కళ్ళకు నొప్పి అంటున్నావు. అప్పుడేమిటి, నా కళ్ళు నా చేతులు, మరి నువ్వెవరు? కళ్ళు నువ్వు కావన్నమాట, నా కళ్ళు అన్నావు. నా కళ్ళు అయినప్పుడు కళ్ళు నువ్వు ఎట్లవుతావు? నా కాళ్ళ నొప్పి అన్నావు. నా కాళ్ళు అన్నప్పుడు నా వేరు, కాళ్ళు వేరు, కాళ్ళు నువ్వు కాదే. నా కారు అన్నప్పుడు కారు నాకు చెందింది కానీ నేను కారు కాదు, నా కారు, నేను ఓనర్ని అంతే, కారునే కాదు. అదే రీతిగా నా కళ్ళు నా చేతులు అన్నప్పుడు అవి నాకు చెందినవి కానీ నేను కాదు. ఒకప్పుడు ఏమన్నావు, ఎప్పుడు వచ్చావంటే ఇప్పుడు వచ్చాను అన్నావు. అంటే ఎవరు వచ్చింది? ఎవరు? నీవే, నీ దేహం. దేహమే నేను అనుకొని ఇప్పుడే వచ్చాను అన్నావు. మరి తర్వాత ఏమంటున్నావు, నా కాళ్ళు నా చేతులు అంటున్నావే, అప్పుడు నువ్వు దేహం కాకుండా పోయావు. అది నిజమా ఇది నిజమా? అది నిజమే ఇది నిజమే. ఇప్పుడే వచ్చాను అన్నప్పుడు దేహమే, నా కాళ్ళకు నొప్పు నా కీళ్ళ నొప్పులు అన్నప్పుడు నువ్వు దేహం కాదు. కనుక నీ స్థాయి స్థితి గతి మతి బట్టి ఆధ్యాత్మిక సంపత్తిని పొందాలి, నీ యొక్క అవగాహన ఉండాలయ్యా అని స్వామి చెప్పిన విషయం చాలా బాగుంది. ఒక పద్యం కూడా చెప్పారు, అణోరణీయాన్ మహతోమహియాన్ అన్న విషయాన్ని, సూక్ష్మమైనట్టి వస్తువున సూక్ష్మమగుచు మెటి వస్తువున మెటియగుచు అంతటా అలరునట్టి సర్వసాక్షి అంతటా అలరునట్టి సర్వసాక్షి. కానీ సూక్ష్మంలో చూస్తే సూక్ష్మమే, స్థూలంలో చూస్తే స్థూలమే అన్న విషయాన్ని భగవాన్ బాబా సమన్వయపరిచి మనకు ఆనాడు తెలియచేశారు. ఇక రెండవ రకమైనటువంటి శంకర సాహిత్యము, రెండవ కోవకు చెందినవి ప్రక్రియ గ్రంథావళి, లేక వాటిని ప్రకరణ గ్రంథములు అంటారు. ఇందులో శంకర భగవత్పాదులు ఏం చేశారు, ఇందులో అన్నీ కూడా వేదాంతపరమైనటువంటి పదములు, ఆ పదముల యొక్క అర్థములు, ఆ పదముల యొక్క వ్యాఖ్యానము, ఆ పదముల యొక్క వివరణ పొందుపరచడం జరిగింది. ఎందువల్ల అంటారేమో, ఏమండి వాటికి అంతగా ప్రాధాన్యత ఇవ్వాలా? ప్రపంచ పదార్థముల గురించి వివరించడం వేరు, చూస్తున్నావు చూసింది చెప్పావు, విన్నావు విన్నది చెప్పావు, ఇదో నీవైనది చెప్పాలి, నీ ఆత్మ చెప్పాలి, నీ ఆత్మను గురించి చెప్పాలి, నీవైన దాని గురించి చెప్పాలి, అది ఎంత కష్టం ఆలోచించండి. అందువల్ల ఈ నీవైన వస్తువు నీవైన ఆత్మ గురించి చెప్పడానికి కొంత శాస్త్ర సమ్మతమైన వేద విహితమైన వేద సమ్మతమైన కొంత పదములు వినియోగించవలసిన అవసరం ఏర్పడింది. ఆ పారిభాషిక పదకోశ వేదాంత వివరణ ఇవ్వడం జరిగింది ఈ ప్రకరణాలలో ఎంతో కృపాసింధు అయినటువంటి శంకర భగవత్పాదులు వేదాంత విషయాలు తెలియజేశారు. ఈ ధోరణిలో మూడు ప్రధానమైన గ్రంథాలు చెప్పుకోవాలి. వేదాంత విషయాలన్నీ ప్రాథమికంగా చెప్పారు, ఎలిమెంటరీ లెవెల్, అదే తత్వబోధ. తత్వబోధ గ్రంథము ఆధ్యాత్మిక సాహిత్యాన్ని ప్రాథమిక దశలో అందించింది. ఈ విషయాలను ఇంకా కొంత విడమరచి విస్పష్టపరచి ఇంకా వ్యాఖ్యానం చేసినటువంటిది రెండవది ఆత్మబోధ. తత్వబోధ, ఆ తర్వాత విపులమైనటువంటి విశేషాలు ఆత్మబోధలో చేర్పబడింది. ఇంకా అంతకంటే ఎక్కువగా భవనం తయారైంది, దానికి రంగులు వేశాము, అంకులు సమకూర్చాము, సుందరమైన భవనంగా తీర్చిదిద్దబడింది మూడవ స్థాయి గ్రంథము వివేక చూడామణి. తత్వబోధ, ఆత్మబోధ, వివేక చూడామణి ప్రకరణ గ్రంథములు ఆధ్యాత్మ విశేషములు విపులీకరంగా ఇంకా విశాలంగా ఇంకా స్పష్టంగా ఇంకా వివరణలతో అడ్వాన్స్డ్ స్టడీ ఇంకా పై స్థాయిలో కూడా మనకు అందుకునేటట్టుగా మనకు అందించిన వారు శంకర భగవత్పాదులు. భగవాన్ విషయం మీకు తెలియజేస్తాను. స్వామి నాకు తెలిసి స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకుంటే అది 1973-74 అవుతుంది. వేసవి శిక్షణా తరగతులు బృందావనలో జరిగాయి. నెల రోజులు స్వామి ఉపన్యసించారు. నెల రోజులు కూడా మూడే మాటలపైన మాట్లాడారు, ఈడ సరస్వతి భారతి, ఈడ సరస్వతి భారతి. ఈ మూడు కఠినమైన పదములపైన, వేదాంత పదములపైన నెల రోజులు ప్రసంగించాడు మహానుభావుడు. చచ్చాం అంతే అమ్మ నాయను, ఎంత జ్ఞానం, ఏమిటి భాష, ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదాలు ఏమిటి అంటే, నిజంగా వేదాంతపరంగా చెప్పవలసి వస్తే కఠినాతి కఠినంగా కూడా చెప్పగలడు స్వామి, సామాన్య స్థాయిలో కూడా దింపి చెప్పగలరు, నిరక్షరాస్యుడికి కూడా అర్థమేంటి చెప్పగలరు. కనుక మహోపన్యాసం గావించారు స్వామి నెల రోజుల పాటు ఇటా ఇడా సరస్వతి భారతి ప్రయాణ. అది నాకు బాగా జ్ఞాపకం. స్వామి యొక్క స్వీయ రచన అయినటువంటి బ్రహ్మసూత్ర వాహిని చదవండి. ఎంతో కఠినమైనటువంటి పదముల యొక్క అర్థం చక్కగా స్వామి చెప్పారు. విద్యా వాహిని, అందులో వేదాంత విద్య గురించి స్పష్టంగా చెప్పారు. జ్ఞాన వాహిని, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి వివరించారు భగవంతుడు. అంటే ఈ ప్రకరణములు ఏ రీతిగా శంకరుల వారి యొక్క ప్రక్రియ గ్రంథావళి వివరించిందో జ్ఞానవాహిని, సూత్రవాహిని, విద్యావాహిని, ఈ వేదాంత భాషా ప్రయోగాన్ని, ఆ భాషా వివరాలను మనకు అందించినట్టుగా అయింది. ఇంకా బాబా గారు ఆధునికం కదండి, ఆధునిక సమాజానికి అందించాలి స్వామి. ఎప్పుడో చెప్పారు మహానుభావుడు, ఇవాళ ప్రపంచం ఎలా ఉంటుందో, ఆంగ్ల భాష మోహమావరించిన నాడే, ఆంగ్ల భాష మోహమావరించిన నాడే సంస్కృతమడుగంటి సన్నగిల్లే. సంస్కృతం చదువుకునేవాడు ఎవడున్నాడు, వాడికి సంస్కృతం రాదు. అలా అలా చెబుతూ తల్లి భాష మాటాడుట తప్పైపోయే, తల్లి భాష మాటాడుట జంకు పుట్టే. ఎవడు కూడా మాతృభాషలో మాట్లాడటం అబ్బే అది నామోషిగా ఫీల్ అవుతున్నాడు. ధర్మంబు బోధింప తప్పైపోయే, ధర్మం చెప్పడం తప్పు, తల్లి భాషలో మాట్లాడటం నామోషి. వేషభాషలందు మోచు హెచ్చే, వేషభాషలందు మోచు హెచ్చే. ఈ వేషభాష వీడికి మోచు పెరిగిపోయింది. ఔరాయమందు కలియుగ ప్రభావము, ఈ ప్రభావాన్ని ఏమంటానన్నాడు స్వామి. కనుక ఇవాళ మన సంస్కృతి రాదు, సంస్కృతి లేదు, సంస్కృతము లేదు. ఇలాంటి సమాజానికి అబ్బా ఎవరు దీన్ని సరిదిద్దగలరు చెప్పండి. చూడండి బాబాగారి యొక్క టెక్నిక్ చూడండి. ఈ అవతారమూర్తి యొక్క ప్రత్యేకతను గమనించండి. అడుగంటిపోయిన సంస్కృతం పునరుద్ధరింపజేశాడు ఈనాడు. వేలాది మంది వేద పఠనం చేస్తున్నారు ఇవాళ. స్వామి కాలేజీల్లో స్కూల్స్లో చదువుతున్న వాళ్ళందరికీ కూడా సాంస్క్రిట్ వచ్చును. సాంస్క్రిట్ స్టూడెంట్స్ 100కి 100 వంతులు కూడా. మీరు మార్కులు చూడండి, 100కి 100 వంతులు 100% సాంస్క్రిట్లో స్టూడెంట్స్కి వస్తున్నాయి. 100 మందికి కూడా. అంటే సనాతనమైన ఆ సంస్కృత భాషను పక్కన ప్రోత్సహిస్తున్నారు. వేద ప్రవచనం, వేద పారాయణం ఓ ప్రక్కన చేస్తూనే ఆధునిక అన్వయాన్ని చేస్తున్నారు. ఇప్పుడు మా తరం ఉన్నది, ఈ సంస్కృతం ఇంకేం వస్తుంది? అయిపోయింది జీవితం, 3 వంతులు అయిపోయింది. ఇంకా సంస్కృతం ఏమి నేర్చుకుంటాం? కనుక ఈ ఆధునిక ప్రపంచానికి, రెండవది ప్రపంచంలో అన్ని దేశాల వారు కూడా స్వామి భక్తులు ఉన్నారు. ఈ దేశంలోనే సంస్కృతం సరిగ్గా రానప్పుడు విదేశాల వారికి సంస్కృతం ఎక్కడ వస్తుంది? కానీ వారందరికీ కావాలే. కనుక అందరికీ అందుబాటు అవ్వడం కోసం ప్రపంచ పరివ్యాప్తం అవ్వాలి కనుక, ఆ వైదిక వాంగ్మయం విశ్వమంతా అందాలి కనుక, దానికి ఆధునికమైనటువంటి సందేశము, సనాతనమైన వేద ప్రచారము, సనాతన అధునాతన సమ్మిళితమైనది సత్యసాయి దివ్య సందేశ ప్రచార ప్రబోధలు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. చిన్న ఉదాహరణ చూడండి. అయమాత్మా బ్రహ్మ అనేది మహావాక్యం. దీన్ని ఎన్ని గ్రంథాలన్నా రాయవచ్చు, ఎన్ని ప్రసంగాలను చేయవచ్చు. ఒకటే మాటలో చెప్పాడు భగవాన్, అయమాత్మా బ్రహ్మ అంటే ఏముందయ్యా? ఐ యామ్ ఆత్మా బ్రహ్మ అన్నారు. అయమాత్మా బ్రహ్మ అంటే ఐఎమ్ ఆత్మా బ్రహ్మ, నేనే ఆత్మను, ఆత్మయే బ్రహ్మ. అంత సింపుల్గా ఎవరు చెప్పగలరో చెప్పండి. మరొకసారి మాయ గురించి మాట్లాడుతున్నారు. మాయ మాయ అంటాం కానీ ఈ మాయ గురించి మాట్లాడేవాళ్ళే మాయలో పడ్డారు ఎక్కువగా. ఈ మాయ గురించి ఎవడికి తెలియదు. ఎంత స్వామి ఒక్కటే 2 అక్షరాలతో చెప్పారు. మాయ అంటే ఏమిటయ్యా? మై 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 ఎంవై మై 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 అనుకో, మై అంటమే మాయా అన్నాడు అంతే. ఎంత సింపుల్గా ఉంది చూడండి, ఎంత అధునాతనంగా తాళీ చేశారో. ఓసారి అడిగాం, స్వామి మరి అహంకారం అహంకారం అంటారే, మరి అహం బ్రహ్మాస్మి అన్నారే, ఏమిటి స్వామి? అహమే బ్రహ్మ, మరి మరి అహంకారం అహం వద్దంటారే? అంటే స్వామి అన్నారు, అహం వద్దని లేదయ్యా, అహంలో ఉన్న కారం తీస్తే చాలన్నారు. అహంలో ఉన్న కారం తీసేస్తే చాలు, అహం ఉంటుంది అదే అహం బ్రహ్మాస్మి అన్న విషయాన్ని స్వామి చెప్పారు. ఒక వాక్యం చూస్తే చట్ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన విశ్వవ్యాప్తమైన వాడు, ప్రపంచానికి కావలసిన వారు బాబా. ఈనాడు ఆయన జగద్గురు పీఠంలో ఉన్నారు స్వామి, అన్ని భాషల్లో చెప్పాలి. అందుకని ఒక మాట అన్నారు, అమృతత్వమునకు మార్గం ఏది? వాట్ ఈస్ ద వే టు ఇమ్మోర్టాలిటీ? ఏం చెప్తాను చెప్పండి, ఎన్నన్నా రాసుకోండి. ఒకటే మాటలు చెప్పాడు ఆయన, ఏమన్నారు, ది ఓన్లీ వే టు ఇమ్మోర్టాలిటీ ఈజ్ ద రిమూవల్ ఆఫ్ ఇమ్మోరాలిటీ అన్నాడు. ద రిమూవల్ ఆఫ్ ఇమ్మోరాలిటీ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మోర్టాలిటీ. మనలో ఉండేటువంటి అవినీతి, అధర్మము, అన్యాయము, అక్రమము ఇవన్నీ తొలగించుకుంటే అది అమృతత్వం అని చెప్పేశారు. కనుక ప్రకరణ సమానమైనటువంటివి సత్యసాయి రచనలు, సత్యసాయి సంభాషణలు, ప్రత్యేకించి అధునాతనము, నిత్య సత్య సనాతనము ఈ రెండు ఉన్నాయన్న విషయం తమకు తెలియజేస్తున్నాను. ఇక శంకర భగవత్పాదుల యొక్క మూడవ శ్రేణి సాహిత్యం చెప్తున్నాను. వాడి అన్ని స్తోత్రములు అంటారు, భగవంతుని కీర్తించేటువంటి స్తోత్రములు శంకర సాహిత్యంలో ప్రధాన భాగం. శంకరుల వారు కూర్చొని రాసినవి కావు, వారి యొక్క భక్తి పారవస్యంతో బయటకు వచ్చినవి అన్ని స్తోత్రాలు. ఏ దైవం పైన రాసినా, ఏ దేవత పైన ఆయన స్తుతించినా హృదయం నుంచి ఆవిర్భవించినవే తప్ప కూర్చొని రాసినటువంటివి కావు అని మనకు అర్థమవుతుంది. అందువల్లే శంకరుల యొక్క స్తోత్రములలో భక్తి ప్రపూర్ణంగా ఉంటుంది, అందులో జ్ఞానాధిక్యత ఉంటుంది శంకరుల వారి యొక్క దాంట్లో. ఇంకా శంకర స్తోత్రములలో మరొకటి గమనించండి, యాచించటం ఉండదు, మన యాచిక స్థాయిలో ఉండదు. ఏ భగవాన్ నా జ్ఞానాన్ని అందించు, ఏ భగవాన్ జన్మ పునర్జన్మ వలయము నుండి నాకు విముక్తిని ప్రసాదించు అన్న స్థాయిలో ఉంచుతుంది. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః, అమృతపుత్రుడు అన్న స్థాయిలో శంకర స్తోత్రములన్నీ కూడా రచింపబడ్డవి అన్న విషయం మనకు తెలుస్తుంది. అలాగే శంకర స్తోత్రములు పూర్తిగా శైవము కాదు, పూర్తిగా వైష్ణవము కాదు. వైష్ణవ శైవ సంప్రదాయము రెండింటి కూడా గౌరవించినటువంటివి శంకర భగవత్పాదుల యొక్క స్తోత్రములు. అంతా కూడా వారి దయ పూర్తిగా ఆ సాహిత్యంలో మనకు కనపడుతుంది. శంకర స్తోత్రములు మన స్థాయికి దిగి రచించాడు ఆయన. కేవలము జ్ఞానులకు, తాపస్సుకులకు, సాధకులకు మాత్రమే నిర్దేశింపబడినటువంటివి కావు, సామాన్య స్థాయి కూడా దిగి శంకర భగవత్పాదులు స్తోత్రములు రచించడం జరిగింది. అలాగే శంకర భగవత్పాదుల యొక్క స్తోత్రములలో మనకు ఉన్నటువంటి పొరపాటు అభిప్రాయాలనండి, తప్పుడు అభిప్రాయాలనండి, వాటిని తొలగించడం కూడా జరిగింది. మనకున్న అంటే భ్రమలు తొలగించాడు ఆయన, భ్రమలు తొలగించి బ్రహ్మను అందించాడు శంకర భగవత్పాదులు తన యొక్క స్తోత్రములలో. కనుక శంకర భగవత్పాదుల యొక్క స్తోత్రములు ఇజమ్స్కి చెందింది కాదు, శైవిజమ్మ వైష్ణవిజమ్మ ఏ ఇజము కాదు, దానికి అతీతమైనటువంటిది శంకర భగవత్పాదుల యొక్క స్తోత్రములు, వేదాంత స్తోత్రములు. ఇక్కడ బాబా గారి ప్రస్తావన మీకు చెప్తున్నాను, స్వామి యొక్క సాహిత్యము ఎన్ని రకాలుగా ఉన్నది అని ఆలోచిస్తే మొట్టమొదట భజనలన్నీ వారు రాసినవే, సంకీర్తనలని. మానస భజనే గురు చరణం అక్కడే ప్రారంభమైంది, దుస్తర భవసాగర తరణం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అన్ని సంకీర్తనలు వారు రాసినవే. ఈనాడు చెప్తున్నానండి, మీరు పరిశీలించండి, ప్రపంచమంతా కూడా విశేషమైన ప్రచారంలో ఉన్నటువంటివి సాయి భజన్స్ అనుమానం లేదు. ఇంగ్లీష్ రానివ్వండి రాకపోనివ్వండి, తెలుగు రానివ్వండి రాకపోనివ్వండి, సంస్కృతం రానివ్వండి రాకపోనివ్వండి, భారతదేశ భాషలు వచ్చినా రాకపోయినా సత్యసాయి భజనలు మాత్రం ప్రపంచం అంతా వ్యాపించారు. వారు రాసి వారు నేర్పినటువంటివే ఈ. అంటే అర్థమైంది, ఏమర్థమవుతుంది మనకు, ఈ భజనలు మనకు అందుబాటులో ఉన్నవి, రాగములు మనకు అనుసరణీయములు. ప్రపంచంలో అందరికీ కూడా అవకాశాన్ని ప్రసాదించేవి. ఇది నామావళి సత్యసాయి సాహిత్యంలో మొదటి భాగము. ఇంకా రెండవది, వారి యొక్క స్వీయ రచనలు ఉన్నాయి, వాహినులు అంటారు. రామకథార స్వాహిని, భాగవత వాహిని, జ్ఞానవాహిని, ధ్యానవాహిని, ధర్మవాహిని, ఇవన్నీ వారి యొక్క స్వీయ రచనలు. ఇంకా సత్యసాయి సాహిత్యము, వారి ఉపన్యాసాలు అన్నీ కూడా సత్యసాయి ప్రబోధామృతం అనండి, సందేశామృతం అనండి, ఇంగ్లీష్లో సత్యసాయి స్పీక్స్ అనండి, అంత సత్యసాయి అనంతంగా ఉంది. 100కు పైగా ఉన్నాయి స్వామికి ఉపన్యాస గ్రంథావళి అంతా కూడా. స్వీయ రచనలైన వాహినులు, ఆ తరువాత వారి సందేశములు, ఉపన్యాసాలు చాలా ఉన్నాయి. ఇవే కాకుండా స్వామి ప్రత్యేకించి విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగాలు ఉన్నాయి. వేసవి శిక్షణ తరగతులు, సమ్మర్ క్లాసెస్కు ఉద్దేశించి చెప్పినటువంటివి ప్రసంగాలు ఉన్నాయి. మేధావులు ఉద్దేశించి చెప్పిన ప్రసంగాలు ఉన్నాయి. పని వాళ్లకు చెప్పి చేసిన ప్రసంగాలు ఉన్నాయి. పల్లెవారికి చేసిన ప్రసంగాలు ఉన్నాయి. అణుధార్మిక శక్తి, యాటమిక్ పవర్ ప్లాంట్లో పనిచేసే సైంటిస్ట్ చెప్పిన ప్రసంగాలు ఉన్నాయి. కనుక సత్యసాయి సాహిత్యం విశేషంగా అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్నది ఈనాడు. మహాద్భుతమైన విశేషం ఏంటంటే ప్రపంచ అన్ని భాషలలో కూడా ఈనాడు లభ్యమవుతున్నది. అన్ని భాషల్లో కూడా సత్యసాయి సాహిత్యం ఈనాడు లభ్యమవుతున్నది. పురాణ కథలు. ఇక మూడవది, జానపద సాహిత్యం ఉన్నది స్వామిది. జానపద సాహిత్యం, చక్కని కీర్తనలు ఉన్నాయి, కొన్ని 500 పైన ఉన్నాయి కీర్తనలు. ఇటు పల్లె సాహిత్యం ఉన్నది. అందులో ఇటు ఏ రకమైతే అన్నమయ్య పద కవిత ఎలా ఉందో వారి యొక్క సంగీతం కూడా అలాగే సాగింది. త్యాగరాజు యొక్క భక్తి ఉన్నది అందులో, అన్నమయ్య యొక్క పద కవిత ఉన్నది, రామదాసు శరణాగతి భావం అందులో ఉన్నది, పురంధరదాసు యొక్క ప్రావీణ్యం ఉన్నది. వీటన్నిటి కలిపి స్వామి యొక్క ఆ సంకీర్త, స్వామి రచించినటువంటి ఆ సంగీత ప్రపూర్ణమైనటువంటి ఆ కీర్తనలు కూడా ఉన్నాయి. ఇన్ని రకాలుగా కర్మ, భక్తి, జ్ఞానము, విజుక్త ధర్మము, గార్హస్య ధర్మము, సమాజ స్థితి ధర్మములు, బాధ్యతలను అని గుర్తించి వర్తింపచేసేటట్టుగా బహుముఖమైనగా ప్రపంచ భాషలన్నింటిలో కూడా ఈనాడు సత్యసాయి సాహిత్యము ప్రచారమై విశేషంగా లభ్యమవుతున్నది. దీనితో శంకరుల యొక్క సాహిత్యము అనే విషయాన్ని కూడా సత్యసాయి సాహిత్యంతో జోడించి భగవాన్ దయతో మనం తెలుసుకోవడం జరిగింది. స్వామి రచించినటువంటి కీర్తనల్లో కేవలము కొన్నింటిని మాత్రమే మీకు వివరిస్తాను. ఇలాంటివి అశేషమైనటువంటి ఉన్నాయి. కేవలము సత్యసాయి కీర్తనలు, సాహిత్య విలువలు అనేది మరొకసారి మనం ప్రస్తావించుకుందాం. ప్రస్తుతానికి మీకు తెలియజేస్తున్నాను, కొన్ని కీర్తనలు కర్తవ్య బోధన చేసేట్టుగా ఉన్నాయి. ఉదాహరణకు, సత్యధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు జీవా, నీ జీవితాన్ని సత్యధర్మ శాంతి ప్రేమలతో గడపవయ్యా అని కర్తవ్య బోధ చేసేటువంటి కీర్తనలు చాలా ఉన్నాయి. మత్స్సుకు ఒకటి మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. అంతేనా? ఇంకా మీకు తెలుసుకోవాలంటే ఇంకోటి అందరికి తెలిసి మీకు చెప్తున్నాను. శివ 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 అనరాదా, నీ చింతలెల్ల బాపికొన మనరాదా, నీ చింతలు పోగొట్టుకోకూడదా అనేటువంటిది కర్తవ్య బోధ చెప్పేటువంటిది. అందులో సత్యధర్మ శాంతి ప్రేమలతో నాదనామ క్రియ రాగంలో స్వామి సమకూర్చింది. స్వామే దాని స్వర రచన, సాహిత్య రచన చేశారు ఈ కీర్తనలన్నిటి కూడా. ఇంకా వైరాగ్య ప్రబోధ చేసే కీర్తనలు చాలా ఉన్నాయి. ఉదాహరణ చెప్తున్నాను, తై 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 బొమ్మ, దీని తమాష చూడరా మాయబొమ్మ అంటూ మానవ జీవితము ఎంత అశాశ్వతమైందో, ఎంత బుద్భుతప్రాయమైందో, ఎంత క్షణభంగురమైందో, ఆ జీవిత సత్యాన్ని విడమర్చి చెప్పినట్టయింది వైరాగ్య సముపేతమైన వారి కీర్తనలు. కర్తవ్య బోధ, వైరాగ్య బోధ. ఇక మూడవది, ఇంతే చాలదు, విశ్వాసం, భక్తి విశ్వాసములు పెంచేటువంటి కీర్తనలు కొన్ని ఉన్నాయి. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా, ఉన్నాడయాదేవుడు నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా. కనపడేటువంటి చరాచర సృష్టిలో అవ్యక్తమైన పరమాత్మ తత్వమును సులభ శైలిలో రచింపబడిన కీర్తన అనేకములు ఉన్నవి. అలాగే ఆధ్యాత్మికపరమైన కీర్తనలు కొన్ని ఉన్నాయి. నీలాంబరి రాగంలో ఆదితాళంలో రచింపబడినటువంటి కీర్తన, అంధకారములో పడిన ఆత్మ ఎలా, ఈ ఆత్మతత్వ ప్రకాశాన్ని గుర్తించలేనటువంటి వాడివి దేనికయ్యా ఈ జన్మ, అంధకారములో పడిన ఆత్మ ఎలా, ఆత్మ ఎలా ఈ జీవాత్మ ఎలా, ఆత్మను గుర్తించకుండా ఈ జీవాత్మ దేని కొరకు, ఈ జీవుడు దేని కొరకు ఉన్నాడయ్యా అని చెప్తున్న ఆధ్యాత్మిక విలువల పరమైనటువంటి కొన్ని కీర్తనలు ఉన్నవి. ఇవి కేవలము మత్సుకి మాత్రమే కొన్ని తెలియజేయడం అయినది. సత్యసాయి సంగీత సామ్రాజ్య వీక్షణలు కొంత విమర్శన దృష్టిలో తెలుసుకునే ప్రయత్నం బాబావారి దయ ఉంటే మరొకసారి ప్రయత్నం చేద్దాం. సాయిరాం.